நமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. 40వ పేజీ. పదిహేడవ మంత్రం. ఆరో లైన్ చివరి భాగం. హరి ఓం. తస్య అకృష్ణతాం మన ఏవాస్య ఆత్మా వాగ్జాయం ప్రాణః ప్రజాః చక్షుర్మానుషం విత్తం చక్షుషాహి తద్విందతే శ్రోత్రం దైవం శ్రోత్రేణ హి తచ్చృణోతి ఆత్మైవాస్య కర్మ ఆత్మనా హి కర్మ కరోతి స ఏష పాంక్తః యజ్ఞః పాంక్తః పశుః పాంక్తః పురుషః పాంక్తమిదం సర్వం ఎదిదం కించ తదిదం సర్వమాప్నోతి య ఏవం వేద. ప్రతి మానవుడికి సన్మార్గాన్ని చూపించడానికి మన శాస్త్రం మూడు సాధనాలు చెప్పింది. సన్మార్గం అంటే మంచి మార్గం. ఏది మంచి మార్గం అంటే వ్యక్తికి శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేది, శాంతిని ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో అదే సన్మార్గం అంటాం. ఆ సన్మార్గం ఎలా లభిస్తుంది మనకు అంటే శాస్త్రం చెప్తుంది, కర్మయోగ సాధన ద్వారా, ఉపాసనాయోగ సాధన ద్వారా, జ్ఞానయోగ సాధన ద్వారా మనం ఆ శాంతి సుఖాన్ని పొందవచ్చు అని శాస్త్రం చెప్తోంది. ఆ చెప్పినటువంటి విషయం మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, వాళ్ళకి ఆ సాధనలు ఫలితాన్ని ఇస్తాయి. విశ్వాసం ఉండాలి కదా ఒక విషయం మీద. మనకు నిత్యమైన శాంతి సుఖం కావాలంటే ఈ సాధనలు అభ్యాసం చెయ్యండి అన్నది వేదం. కనుక మనకు గనక నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మనం దానివల్ల ప్రయోజనం పొందుతాం. తల్లిదండ్రి మాట మీద విశ్వాసం ఉంటే, భయభక్తులు ఉంటే పిల్లలు పురోగతి చెందుతారు, పై పైకి వస్తారు. అదేవిధంగా మనకు వేదం అనేటటువంటి తల్లి చెప్పేటటువంటి మాటని మనం శ్రద్ధతో ఆలకించాలి. ఆ కర్మయోగం ఎలా చేయాలి ఏమిటి అన్నది, పంచమహాయజ్ఞాలు చెప్పబడినాయి. పంచమహాయజ్ఞాలంటే ఏమున్నదండి, చాలా కష్టం అనుకోవద్దు. మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకి సేవ చేయడమే మానుష యజ్ఞం, మనుష్య యజ్ఞం. మన ఇంట్లో ఉన్నటువంటి మూడు తరాలు ఉంటారు కదా, అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు, వీళ్ళకి సేవ చేయడం మానుష యజ్ఞం. అంతేకాదు మన పర్యావరణం, మనం ఉన్న చోటు, చుట్టూ ఉన్నటువంటి జంతువులకి జీవులన్నిటికీ కూడా సేవ చేయటం. ఇలా వచ్చి కూర్చోండి, ముందుకు రండి, ఇటు రండి. ముందుకి మనం తెలుసుకోవాలి ఏం చెయ్యాలి మన వాళ్ళకి, ముందు తరాల వాళ్ళకి అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం శాస్త్రంలో చెప్పబడింది, నువ్వు ఉన్నటువంటి వాతావరణంలో నీకు తోడ్పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే చెట్లు కావచ్చు, వృక్షాలు, ఇవన్నీ మనకు తోడ్పడుతున్నాయి, నదులు, అనేకమైనటువంటి జీవరాశులు మనకు తోడ్పడుతున్నాయి, వాటన్నిటి క్షేమాన్ని మనం చూసుకోవడం, ఇది భూతయజ్ఞం అంటాం. ఆకాశ దేవత, వాయుదేవత, అగ్నిదేవత, తర్వాత జలదేవత, పృథివీదేవత, వీటన్నిటి యొక్క క్షేమం, వాళ్ళు దేవతలని మనం గౌరవంతో భావించి వాటి అంటే గాలిని కలుషితం చేయకూడదు, నీటిని కలుషితం చేయకూడదు, అగ్నిని కలుషితం చేయలేము, ఆకాశాన్ని చేయలేము, భూమిని కలుషితం చేయకూడదు. వాటిని కలుషితం చేయకుండా ఉండడమే వాటి రక్షణే భూతయజ్ఞం. అవి పంచభూతాలు కదా. ఈ విధంగా కర్మయోగాన్ని ఆచరించాలి మనిషి. వాళ్ళందరూ దేవతలు కదా, ఆ దేవతలందరినీ స్మరించడం, అలా చేయడం వలన మన యొక్క తల్లిదండ్రులు, తాత ముత్తాతలందరినీ కూడా ఒకసారి తలుచుకోవడం, మనసులో వాళ్ళకి మన కృతజ్ఞతలు తెలుపుకోవడం, ఇలా చేస్తూ ఉండాలి మనిషి ఎప్పుడూ కూడా. స్వార్థ చింతన తగ్గుతుంది, కర్మయోగం వలన మనిషికి చిత్తశాంతి ఏర్పడుతుంది, చిత్తశుద్ధి వస్తుంది. అందుకని కుటుంబం అనేటువంటిది, ఫ్యామిలీ అనేటువంటిది సేవ చేయడానికి మనకు ఒక ఆస్కారం భగవంతుడు ఇచ్చాడు మనకు. ఇట్లా పంచమహాయజ్ఞాలు చేయడం వలన మనిషి కనీసం, పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు చేయకపోయినా కనీసం పంచమహాయజ్ఞాలు చెయ్యాలి కదా. మన ప్లేట్లోకి ఆహారం రావాలంటే ఎంతమంది కష్టపడితే వస్తుంది, మనం ఈ వస్త్రం కట్టుకోవాలంటే ఎంతమంది కష్టపడితే ఈ వస్త్రం మన శరీరం మీదకి వస్తుంది. అలా ప్రతి వస్తువు మనం తల నుంచి గోరు దాకా, నీళ్ళు కట్టర దగ్గర నుంచి, తల దువ్వుకునే దువ్వెన దగ్గర నుంచి ఆలోచిస్తే మనం ప్రతి వస్తువు కూడా ఎంతోమంది కష్టపడి తయారు చేస్తే అది మన దగ్గరికి వస్తున్నది. కనుక ప్రతి వస్తువుని వాడేటప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మనసులో, భగవంతుడు ఇచ్చాడు మనకి ఇవి, ఆ వస్తువులు మనం తయారు చేయలేం కదా. కనుక మనిషి ఎప్పుడు కూడా వినమ్ర భావంతో ఉంటూ ఉండాలి ప్రతి క్షణం. ఎప్పుడైతే మనం అన్నీ ఉపయోగిస్తూ ఉంటాం, ఇవన్నీ ఎంతోమంది చేసి పెడితే మనకి ఇవన్నీ వస్తున్నాయి. కనుక వినమ్ర భావం కావాలి మనిషికి, నమ్రతాభావం, వినయం, అహంకారం రాకుండా ఉండాలి అంటే ఇవి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మనం ప్రతిక్షణం. ఇవి మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే అహంకారం వచ్చేస్తుంది, అహంకారం రాగానే కోపం తాపం అన్నీ వస్తాయి, రకరకాల వేషాలు వేస్తుంది మనస్సు. కనుక వీటన్నిటినీ మనం కంట్రోల్ చేయాలంటే ఈ కోపతాపాలు, ఈర్ష్యాద్వేషాలు, అసూయ రాగద్వేషాలు అన్నీ చెయ్యాలి అంటే మనం మన మనస్సుని సన్మార్గం వైపుకి మళ్ళించాలంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. మాకు తెలుసండి కానీ గుర్తుండదు మనకు అది, అందుకని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం సోమవారం సోమవారం మనం క్లాసులో. ఇవన్నీ మనకి క్రొత్త కాదు కానీ జ్ఞాపకం చేసుకోవాలి, చేసుకుంటూ ఉంటేనే మనం వాటిని ఇంకా ఇంకా ఆచరిస్తాం. ఇది కర్మయోగ సాధన మన సన్మార్గానికి, మన శాంతికి, సుఖానికి శాస్త్రం చెప్పినటువంటిది. తర్వాత పైమెట్ ఇంకా ఏం చెప్పింది, ఉపాసన యోగం అని చెప్పింది. భగవంతుణ్ణి ఉపాసన చెయ్యి, ఆరాధించు, భగవంతుణ్ణి ధ్యానించు. మనస్సుతో నీ యొక్క భగవంతుణ్ణి ధ్యానించగా ధ్యానించగా నీకు ఏకాగ్రత, ప్రశాంతత అన్నీ వస్తాయి. ఉపాసన యోగం చెప్పింది. ఇలా చేసేటప్పుడు మనిషికి తృప్తి ఉండదు. ఎంతసేపటికి నేను అది సాధించాలి ఇది సాధించాలి అనుకుంటుంటాడు మనిషి. ఏమనుకుంటాడు, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆత్మ ఏమ ఇదమగ్ర ఆసీత్ అని చెప్పి ఇక్కడ మొదటి మంత్ర 17వ మంత్రం, ఆత్మ ఇమేదం ఇదమగ్ర ఆసీత్. ఆత్మ అంటే ఇక్కడ శరీరం చెప్పాను, జీవాత్మ శరీరం. మొదట్లో ఉన్నప్పుడు వ్యక్తి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏమనుకుంటాట, నేను స్వర్గానికి పోవాలి, స్వర్గానికి వెళ్ళడమే మోక్షం, కనుక నేను ఇంకా పై పై లోకాలకు వెళ్ళి సుఖపడాలి అంటే నేను మంచి కర్మలు చేయాలి అనుకుంటాడు. మంచి మంచి కర్మలు చేయాలి. ఏం కర్మలు, కర్మలు చేయాలి అంటే తను ఒక్కడే చేయలేడు కదా. కర్మలు వైదిక కర్మలు చేస్తేనే స్వర్గాన్ని లోకానికి వెళ్తాడు. కనుక స్వర్గలోకానికి వెళ్ళాలంటే పుణ్యాన్ని సంపాదించుకోవాలి. పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే వైదిక కర్మలు చేయాలి. వైదిక కర్మలు చేయాలంటే భార్య కావాలి. అందుకని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు మనిషి. ఎందుకంటే పెళ్ళి వివాహం అయితేనే నేను పరిపూర్ణుణ్ణి అవుతాను అని అనుకుంటుంటాడు మనిషి. వివాహం కానంత వరకు నేను అపరిపూర్ణుణ్ణే, ఎందుకంటే వివాహం కాకపోతే నేను వైదిక కర్మలు చేయలేను కదా. వైదిక కర్మలు చేయకపోతే నాకు పుణ్యం రాదు, పుణ్యం రాకపోతే నేను స్వర్గానికి వెళ్ళలేను అనే ఉద్దేశంతో వివాహం చేసుకోవాలనుకుంటాడు. వైదిక కర్మలు చేయాలంటే 5 కావాలి. ఏమి కావాలి, చేసేవాడు ఒకడు కావాలి, యజమాన, పత్ని, భార్య కావాలి. భార్య మాత్రమే కాదు, వైదిక కర్మలు చేయాలంటే పుత్రుడు కూడా ఉండాలట. పుత్రుడు కావాలి. కనుక ఆ పుత్రుడు కావాలి కావాలి మళ్ళీ కోరిక, పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి కాలేదే అని ఆలోచన, పెళ్ళయిన తర్వాత అబ్బాయి అమ్మాయి అని పుట్టాలి, ఇంకా పుట్టలేదే ఇంకా పుట్టలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వైదిక కర్మలు చేయాలంటే పుత్రుడు కావాలి. 4వది ఏంటంటే మానుషం విత్తం. ఈ యజ్ఞ యాగాదులు చెయ్యాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, వైదిక కర్మలు చేయాలంటే ధనం కావాలి. ధనం లేకుండా చేయలేం కదా. అందుకని మానుషం విత్తం అంటారు దాన్ని. ధనం బాగా సంపాదించుకోవాలి, దానం చెయ్యాలి, వస్త్రదానం చెయ్యాలి, స్వర్ణదానం చెయ్యాలి, అన్నదానం చెయ్యాలి. ఊరికినే ఫలం రాదు కదా. కనుక ఆ దానాలన్నీ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. దానికోసం ఉద్యోగం చేయాలి, కర్మలు చేయాలి, బాగా ధనం సంపాదించాలి. మానుషం విత్తం. 5వది దైవం విత్తం. దైవం విత్తం అంటే యజ్ఞయాగాదులు ఏవైనా చేసేటప్పుడు ఆ మంత్రాలు తెలుసుండాలి. పూజారి చెప్తాడు ఓం భూహు అంటాడు అంతే ఆయన. తర్వాత మంత్రం అంతా ఈయన చెప్పాలి యజమాని. ఓం భూహు అంటే ప్రాణాయామం చెయ్యమని అర్థం. ప్రాణాయామం మంత్రం తెలుసుండాలి, ప్రాణాయామం చేయాలి. దీని అంతా కూడా దైవం విత్తం అంటారు. పారాయణం చేయగలగాలి, మంత్రాలు చెప్పగలగాలి. ఆ పురోహితుడు మా ఆయన ముందు కూర్చొని ఆచమనం చేయమండి అంటాడు. ఆచమనం అంటే ఏమిటో తెలుసుండాలి. ఆ మంత్రం చెప్తే నోటితో పలకగలగాలి. ముక్కు పట్టుకోండి, ముక్కు పట్టుకొని ప్రాణం గాలి తీసుకోండి అంటే ఎవరు ముక్కని అడుగుతాడు వీడు. ఎవరు ముక్కని అడగకూడదు, కనీసం అవన్నీ తెలుసుండాలి కదా. కనుక ఆ మంత్రాలు, మంత్ర పారాయణం ఎక్కడ ఎప్పుడు చేయాలి ఏమిటనేది విషయం తెలుసుండాలి. దీన్ని దైవం విత్తం అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి వైదిక కర్మలు చేయాలంటే 5 కావాలి. 5 అంటే చేసేవాడు యజమాన, పత్ని, భార్య, పుత్రుడు, తర్వాత మానుషవిత్తం దైవం విత్తం, ఈ ఐదు కలిపితే పాంక్తం అంటారు. పాంక్తం అంటే ఐదు, ఈ ఐదు కలిసి ఉంటే పాంక్తం అంటారు. మన తైత్రీయోపనిషత్తులో చూసాం, పాంక్తం వాయిదగుం సర్వం పాంక్తేనైవ, అంటే అన్ని పాంక్తమే, అన్ని ఐదైదు ఉన్నాయి అన్నాడు. ఎందుకంటే పంచభూతాలతో చేయబడినవే కదా అన్నీ కూడా, కనుక పాంక్తం యజ్ఞ అన్నారు. యజ్ఞం పాంక్తం, మనిషి పాంక్తమే, పశువులు పాంక్తమే, అన్ని పాంక్తం ఐదు చేత చేయబడినాయి. కనుక ఈ వ్యక్తి పరిపూర్ణుణ్ణి కావాలి అంటే నేను వివాహం చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలు పుడితేనే నేను కంప్లీట్ పర్సన్. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మనవడు మనవరాలు ఇంకా ఆగలు, పరిపూర్ణత కోసం తాపత్రయ పడుతూనే ఉంటాడు మనిషి. మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి కదా, చేర్చి పెట్టాలి, దానికి ఇంకా తాపత్రయం. కనుక అపరిపూర్ణుడిగానే భావిస్తూనే ఉంటాడు. దేని వలన అంటే అవిద్య. ఈ అవిద్య అజ్ఞానం వలన, ఆత్మ అజ్ఞానం వలన తాను ఎప్పుడు ఇన్కంప్లీట్ పర్సన్గానే ఉంటాడు. ఏదో కొరత. ఏమిటయ్యా కొరత అంటే, ఏమోనండి ఏదో కొరత లోపల అంటాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ, స్త్రీ అయితే భర్తను పెళ్లి చేసుకోవాలి, భర్త వచ్చే వరకు నేను ఇన్కంప్లీట్ అనుకుంటుంటుంది. పిల్లలు పుట్టే వరకు, పిల్లలు పుట్టకపోతే ఫెర్టిలిటీ హాస్పిటల్ చూడండి ఎంత థ్రైవ్ అవుతున్నాయి ఇప్పుడు. పిల్లలు పుట్టలేదని చెప్పి క్యూలో నుంచుంటారు జనం, దేవుడు గుళ్ళో దగ్గర నుంచుంటారు, ఇక్కడ నుంచుంటారు. వాళ్ళు పడి మానసిక వ్యధ అంతా ఇంత కాదు. పెళ్లి కాకపోయినంత వరకు పెళ్లి కాలేదని దిగులు, అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని దిగులు, పుట్టిన తర్వాత ఆ పిల్లలకు పెళ్లి కాలేదని దిగులు, వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేదని దిగులు. ఈ దిగులు కంటిన్యూ అవుతున్నది కానీ పోవడంలే మనిషికి. శాస్త్రం చెప్తుంది ఈ దిగులకి కారణం అవిద్య అన్నాడు. నీ దిగులు ఎప్పుడు ఆగుతుంది? దశాబ్దం అయిపోయింది, ఒక దశాబ్దం, రెండో దశాబ్దం, మూడో దశాబ్దం, నాలుగో దశాబ్దం అయినా కూడా దిగులు పోవడంలే, పెరుగుతున్నది ఇంకా పైగా. అంతకుముందు ఏం లేనప్పుడు అయ్యో లేదే అని ఒక బాధ, ఇప్పుడు అన్నీ వచ్చినా కూడా ఇంకా దిగులు ఉన్నదేమిటి అని ఒక బాధ. అర్థమవుతుందా? ఉద్యోగం రానంత వరకు ఉద్యోగం రాలేదే డబ్బులు లేవని బాధ, ఏమండి ఉద్యోగం వచ్చింది డబ్బులు వచ్చినా కూడా బాధ ఉన్నది ఏమిటని చెప్పి డబుల్ బాధ. అప్పుడు ఒకటే బాధ, లేవు అందుకనే మనం బాధపడుతున్నామనే బాధ. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా బాధ ఉన్నదంటే, ఈ వచ్చిన తర్వాత కూడా బాధ ఉన్నదంటే డబుల్ బాధే కదా. వచ్చిన తర్వాత కూడా బాధ పోలేదంటే ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుంది మనకు. ఇలా ఉంటుందండి ప్రపంచం అంతా కూడా, మనుషులందరూ కూడా. ఏ ఇంట్లో అయినా చూడండి, ఎక్కడన్నా చూడండి, ఏదో ఒక అతృప్తి, దుఃఖం, దిగులు మనిషిలో వెంటాడుతూనే ఉంటుంది. శాస్త్రం చెప్తుంది ఒక్కటే మార్గం దీనికి, నీకు ఈ ప్రపంచంలో ఏది పొందినా కూడా తృప్తి రాదు, అపరిపూర్ణుడిగానే ఉంటావును. ఒకవేళ బ్రహ్మచారికి వివాహం కాలేదనుకోండి, దిగులు పడక్కర్లా. శాస్త్రం చెప్తుంది నువ్వు దిగులు పడవాకు, ఆ ఐదు నీ దగ్గరే ఉన్నాయి అంటుంది. ఏ ఐదు? దైవం విత్తం, మానుష విత్తం, పుత్ర, భార్య, యజమాన, అన్నీ నీలోనే ఉన్నాయని నువ్వు తెలుసుకుంటే నీకు దిగులు చింతలేదంటుంది. ఎవరండి తెలుసుకుంటారు? నిండా మునిగితే కానీ చలి తెలియదట. అందుకని మనిషికి మునిగే వరకు బాధలు ఉంటూనే ఉంటాయి, మునిగిన తర్వాత ఇంకా పైకి రాడు. అందుకనే గురువు కావాలి. సరి అయిన సమయంలో గురువు ఉంటే మార్గదర్శనం చేస్తే మన జీవితం ఎట్లా ఉంది, మన ఆలోచన ఎట్లా ఉన్నాయి, ఎలా మార్చుకోవాలి మనం, ఏ విధంగా ఉంటే మనకు శాంతి లభిస్తుందని చెప్పి గురువుగారు మనకు చెప్తారు. అందుకని ఇక్కడ మనకు ఈ యొక్క విషయంలో అవిద్య, కామ, కర్మ, ఆత్మ అజ్ఞానమే కారణం ఈ యొక్క ఇన్కంప్లీట్నెస్కి. నేను ఇంకా అది పొందలేదు, ఇది పొందలేదు అనేటువంటి ఒక పరిమితి మనస్సులో ఉంటూనే ఉంటుంది మనిషికి. అందరితో పోల్చుకుంటూ ఉంటాడు, శరీరపరంగా పోల్చుకుంటుంటాడు, మానసికంగా పోల్చుకుంటూ ఉంటాడు, బుద్ధిపరంగా పోల్చుకుంటుంటాడు, ధనపరంగా పోల్చుకుంటాడు, స్టేటస్ పరంగా పోల్చుకుంటాడు, ప్రతిసారి మనిషికి అవతల వాళ్ళతో పోలిక పోలిక పోలికతోనే దిగులు పడుతుంటాడు, ఉన్నదాన్ని అనుభవించలేడు. దీనికి కారణం అవిద్య అన్నది శాస్త్రం. అవిద్య కామ కర్మ ఇది ఎందువల్ల వస్తుందంటే అపూర్ణత. అపూర్ణత ఎక్కడొస్తుందంటే అహంకారంలో వస్తుంది. నేను అనే దాంట్లో అహంకారాన్ని నేనుగా తీసుకుంటే అహంకారంలో అపూర్ణత ఉంటుంది ఎప్పటికీ కూడా, అది పోదు అని చెప్తున్నది శాస్త్రం. దీనికి కారణం శరీర అధ్యాస. ఇవంటే ఒకటికొకటి కనెక్షన్ అండి. శరీర అధ్యాస, శరీరం మీద అభిమానం, శరీర అధ్యాస వలన అపూర్ణత. అపూర్ణత వలన నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది పొందాలి, అది పొందాలి అని ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాం. వాంటింగ్ పర్సన్ అంటారు. అలా ఉండడం వలన కోరికలు పెరుగుతూ ఉంటాయి మనిషికి. ఆ కోరికల వలన ఇవన్నీ అది కావాలి, ఇది కావాలని చివరికి కష్టపడుతూనే ఉంటాడు జీవితాంతం. శాస్త్రం ఏమంటుంది చివరికి, నువ్వు ఈ విధంగా వివేకవంతుడైన గృహస్థుడైతే ఈ విధంగా అనుకోవాలి. ఏ విధంగా, ఈ కర్మ అనేటువంటిది గృహస్థుడైనాడు, పెళ్లి చేసుకున్నాడండి, పిల్లలు పుట్టారండి, మనవాళ్ళు పుట్టారు, ఇవన్నీ పుణ్యకర్మలు చేస్తున్నాడు, చేసేటప్పుడు కొంచెం వివేకం కావాలి. నువ్వు అనుకున్నవన్నీ దొరికినాయి కదా, ఏమిటవి, యజమానుడైనాడు, గృహస్థుడైనాడు, పత్ని వచ్చింది, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు, ధనం వచ్చింది, మానుష విత్తం ఉంది, దైవ విత్తం ఉంది, యజ్ఞయాగాదులు చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. ఒక్కరోజు అనుకోవాలి, ఇవన్నీ చేస్తున్నాను కదా, ఈ కర్మలు పుణ్యం వస్తుంది నా, సరే ఈ పుణ్యంతో ఏం చేస్తాను, స్వర్గానికి వెళ్తా, స్వర్గానికి వెళ్ళి హాయిగా ఉంటా. ఎంతకాలం, పుణ్యం అయిపోయే వరకు. పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే కదా. కనుక ఈ పుణ్యం వల్ల నాకేమిటి లాభం, ఇది శాశ్వతం కాదు కదా, మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తా నేను అని తెలుసుకోవాలి మనిషి. నేను ఈ చేసే కర్మల వలన ధనం, మంత్రాలు, తంత్రాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేస్తే పుణ్యం మూట కట్టుకుంటానండి, ఆ పుణ్యంతో పైకి వెళతాం, ఆ పుణ్యం డిపాజిట్ అయిపోగానే కిందికి వస్తాం, మళ్ళీ కిందికి రాగానే మళ్ళీ మొదలు, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ధనం, మళ్ళీ కర్మలు, మళ్ళీ పుణ్యం, మళ్ళీ ఇదే కదా నీ యొక్క చట్రంలో అని చెప్తుంది శాస్త్రం. ఇది గుర్తు చేసుకో అంటుంది. 8వ అధ్యాయంలో చూసాం కదా భగవద్గీతలో. కనుక నాయన నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా నీకు దుఃఖం పోదు, నువ్వు టెంపరరీగా సుఖాన్ని అనుభవించినప్పటికి కూడా అది శాశ్వతం కాదని తెలుసుకో అన్నాడు. చాలామంది అనుకుంటారు స్వర్గం అంటే ఎక్కడుందండి, ఇక్కడే ఉంది, స్వర్గం పైన లేదు, పోయస్ గార్డెన్లో ఉంటే స్వర్గం, స్లమ్ కాలనీలో ఉంటే నరకం అనుకుంటుంటారు జనం. ఇక్కడ కాదు ఉంది స్వర్గం. శాస్త్రం చెప్పేది జన్మ ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మనిషి స్వర్గానికి వెళతాడు అని శాస్త్రం చెప్తోంది. కనుక మనం ఆ స్వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి భోగాలు స్వర్గం అది కాదు. చాలామంది అనుకుంటుంటారు స్వర్గం అంటే అక్కడెక్కడో లేదండి, ఇక్కడే ఉంది నరకం, ఇక్కడే ఉంది స్వర్గం అన్నారు. అక్కడ స్వర్గం ఉంది వేరే, నరకం ఉన్నది. పుణ్యం చేస్తే సుఖాలు, పాపం చేస్తే దుఃఖం మనిషికి ఉంటూనే ఉంటాయి. కనుక ఈ యొక్క చివరి భాగంలో అకృష్ణత, ఈ పై భాగం వరకు అయింది, ఇప్పుడు చెప్పిందంతా కూడా ఈ పై పోర్షను. ఇప్పుడు క్రింద ఏం చెప్తున్నారు ఇక్కడ, తస్య అకృష్ణత ఎప్పుడు పోతున్నది, ఈ యొక్క పరిపూర్ణత నేను పొందాలి అంటే శాస్త్రం చెప్తోంది ఈ విధంగా వ్యక్తి భావించాలి. ఏ విధంగా అని క్రిందటిసారి క్లాసులో చెప్పాను నేను, అవి ఒకసారి గుర్తు చేస్తా. నీ మనస్సే యజమానిగా అనుకో, యజ్ఞం చేస్తే యాగం చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళతాం అనుకున్నావు కదా. యజమాని కావాలంటే పత్ని కావాలనుకున్నావు కదా. ఇప్పుడు నీ మనస్సే యజమానిగా భావించు. నీ మనస్సునే యజమానిగా, మన ఏవ ఆత్మ, మనస్సునే నీవు యజమానిగా భావించు. అంటే హస్బెండ్ అనుకో, మనస్సే భర్త. మరి భార్య ఎవరు? నాకు భార్య కావాలన్నావు కదా ఇందాక. వాక్ జాయ, వాక్ జాయ ఉంది చూడండి మంత్రంలో అక్కడ. వాక్ అంటే మనం మాట్లాడేటటువంటి భాషణం. వాక్ స్త్రీలింగం, జాయ ఆల్సో స్త్రీలింగం. భార్య జాయ అనేటువంటిది భార్య, వైఫ్. నీ యొక్క మాటలే నీకు భార్యతో సమానంగా భావించుకో. ఒకవేళ పెళ్ళి కాకపోతే దిగులు పడక్కర్లేదు, ఏ బ్రహ్మచారి అయినా సరే, బ్రహ్మచారిణి అయినా సరే. కాకపోతే ఏమిటి, అయిన వాళ్ళంతా ఏం సుఖంగా ఉంటారు. ఏమండి వివాహం అంటే దేని కొరకంటే వైదిక కర్మలు చేయడం కోసమే వివాహం శాస్త్రం ప్రకారం. ఇప్పుడు అసలు ఆ సంగతి తెలియదు ఎవరికి. వైదిక కర్మ చెయ్యడం కోసం భార్య కావాలి, భర్త కావాలి. వైదిక కర్మలు చెయ్యడం కోసమే పిల్లలు కూడా. అంతేగాని ఏదో లివింగ్ టుగెదర్ కాదు ఇది. ఒక రూఫ్ కింద, ఒక కప్పు కింద ఇద్దరం కలిసిమెలిసి ఉందాం, ఎండ వానకి తడవకుండా అనేది ఆ పెళ్ళంటే. అట్లా అయిపోయింది ఇప్పుడు పెళ్ళంటే, పార్టీలు హనీమూన్లు ఇట్లా అయిపోయింది. కానీ వివాహం అంటే శాస్త్రం ప్రకారం వైదిక కర్మ అనుష్ఠానం కోసరమే వివాహం. ఆ వైదిక కర్మలు చేయడం వలన ఈ జీవుడు ఉన్నత లోకాలకు వెళతాడు, ఈ జీవుడు సంస్కారాన్ని పొందుతాడు, పొంది సంస్కారం వలన ఆధ్యాత్మిక చింతనకి తోడ్పడుతుంది ఇది అని చెప్పి పెట్టారు. ఎక్కడున్నది మన వేది ఆలోచన, మనం ఎక్కడున్నాం ఇప్పుడు. కనుక మన పిల్లల్ని ఆ విద్య నేర్పిస్తే ఈ యొక్క వివాహం అనే వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతున్నది ఇప్పుడు. కారణం అదే. కనుక పిల్లవాడు ఎందుకురా అంటే వైదిక కర్మ చేయడానికి, రేపు శ్రాద్ధం పెట్టడానికి, ఈ జీవుడికి పిండల తర్పణాలు ఇవ్వడం కోసం పిల్లవాడు. పిల్లలు మనం చేసే ధర్మకార్యాలని తర్వాత వాళ్ళు చేయడం కోసం పిల్లలు. ఇప్పుడు వీడే ధర్మకార్యం చేయడం లేదు, ఇంక పిల్లలు ఏం చేస్తారు? ఆ రోజులు అట్లా చేసేవాళ్ళు, నాయన నేను ఇంత ఆస్తి ఉన్నది, నేను ఇన్నిటికి ట్రస్టీగా ఉన్నాను, నా తర్వాత నువ్వు ఈ ధర్మకార్యాలన్నీ చేయి నాయన అని చెప్పి ఒక పీచు పీచు అంటారు కదా పిల్లల్ని, పిల్ల పీచు. పిల్ల ఏమిటో పీచు అండి, పిల్ల అంటే అర్థమైంది, పీచు ఎందుకు? సారీ, పిల్ల పీచు. ఈ పిల్ల పీచు ఎందుకయ్యా అంటే మనం చేసే పుణ్యకర్మలన్నీ వాళ్ళు కంటిన్యూ చేయడం కోసం అండి. అలా నేర్పితే పిల్లలు తల్లిదండ్రులని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారు. మా నాన్నగారు ఇన్ని ధర్మకార్యాలు చేశారు, ఇన్ని పుణ్యకార్యాలు చేశారు అని చెప్పి దగ్గర ఉంచుకుంటారు, చూస్తారు. వీళ్ళు చేసేవాళ్ళు, వీడు ధర్మకార్యాలు చేయకపోవడం వలన పిల్లలకి తర్వాత చేయాల్సిన అవసరం లేదు కనుక అందుకని ఏం చేస్తారు, సీనియర్ సిటిజన్ హోమ్ అంటారు. సరిపోయిందా? పిల్లలు మన తల్లిదండ్రులు చేసేటటువంటి పుణ్యకార్యాలకు మనం వారసులం అని కనుక ఉంటే ఆ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ భయభక్తులతోనే వాళ్ళు ఆ పుణ్యకార్యాలు చేస్తారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి అవన్నీ లేకపోవడం వలన అర్థమైంది కదా, ఊరికి ఎందుకు పంపిస్తారు లేకపోతే? ఎప్పుడైతే తల్లిదండ్రులు వీళ్ళని ఏదో ధనం కోసమే చదివించి, ధనం కోసమే సంపాదించడం బాగా అంటూ ఉంటే వాళ్ళు కూడా స్వార్థపరులైపోయి ధనం ప్రధానమైపోయి విలువలు లేక తల్లిదండ్రులు అంటే కూడా విలువ లేకుండానే పోతుంది. అందుకని సైలెంట్, కొంతమంది ఏమో పోట్లాడి పంపిస్తారు, కొంతమంది ఏమో సైలెంట్గా స్టైల్గా పంపిస్తారు. అంతే, పంపించడం ఎక్కడికైనా ఒకటే కదా, ఎట్లా పంపిస్తే ఏమైంది? పిల్లలు దగ్గర ఉండరు. సరే, కనుక ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది, భార్య భర్త అనేటువంటిది నీకు ఒకవేళ లభించకపోయినా కూడా నువ్వు బాధపడవలసిన పని లేదంటుంది ఉపనిషత్తు. చాలామంది పెళ్లి కాకపోతే ఇంకెందుకు జీవితం వృధా అనుకుంటాడు. అమ్మాయి కూడా పెళ్లి కాకపోతే ఇంకా ఎందుకు నా జీవితం వృధా అనుకుంటుంది. శాస్త్రం అంటుంది అలా అనుకోవాల్సిన పని లేదు, ఓ బ్రహ్మచారి ఓ బ్రహ్మచారిణి, నీ మనస్సు యజమాన, నీకు యజ్ఞం చేయడమే కదా కావాల్సింది, నీ మనస్సు యజమానుడిగా అనుకో, నీ వాక్కునే భార్యగా భావించు, వాక్ జాయ. ప్రాణ ప్రజా, నీ ప్రాణమే పంచ ప్రాణాలే పిల్లలుగా భావించు. పిల్లలు ఉంటే కదా యజ్ఞ యాగాదులు చేయాల్సి వస్తుంది, కనుక నీ పంచ ప్రాణాలే పిల్లలు అనుకో అని చెప్పి, తర్వాత చక్షుహు మానుషవిత్తం, చక్షుహు మానుషవిత్తం, ధనం లేదనుకోవద్దు నువ్వు, నీ కళ్ళే నీకు మానుషవిత్తం. ఎలా కళ్ళు మానుషవిత్తం అవుతాయి? కళ్ళే కదా మానుషవిత్తం అంటే ధనం, మనిషి సంపాదించేటటువంటి ధనం, దానాలు చేయడం కోసం ధనం కావాలి కదా. చక్షు కళ్ళు అన్ని సంపదలను చూస్తాయి, కళ్ళు ఏదైనా సంపదే కదండి, ఈ సంపదలన్నీ ఎవరు చూసేది? కళ్ళే కదా చూస్తున్నాయి, కనుక కళ్ళు మానుషవిత్తంతో సమానం, కనుక నీ కళ్ళనే మానుషవిత్తంగా భావించు. సరే భావిస్తానండి. తర్వాత దైవం విత్తం ఏమిటి అంటే, శ్రోత్రం దైవం, చక్షుషా సహ తద్విందతే, అంటే కళ్ళ ద్వారానే కదా, కళ్ళు మానుషవిత్తం ఎందుకన్నానంటే కళ్ళు ద్వారానే కదా అవన్నీ తెలుసుకుంటున్నాడు. ధనం అంతా కూడా బంగారం ఏమిటి, భూమి ఏమిటి, అనేకమైనటువంటి సంపదలన్నీ కళ్ళ ద్వారానే కదా తెలుసుకుంటున్నావు. చక్షుషా సహ విందతే, శ్రోత్రం దైవం, దైవం విత్తం చెవులు, మన చెవుల ద్వారానే కదా మనం, శ్రోత్రేణ హి తత్ శృణోతి, వేదమంత్రాలని వినేది చెవుల ద్వారానే కదా. అక్కడ దైవం విత్తం అంటే ఏం చెప్పాను, మంత్రాలు తెలుసుకోవడం, తెలుసుకున్న మంత్రాలని ఆచరణలో పెట్టడం, కనుక దైవం విత్తం అనేది ఇక్కడ చెవుల ద్వారానే కదా, వేదాలు వింటున్నావు మంత్రాలు వింటున్నావు, కనుక నీ చెవులే దైవం విత్తం అని భావించు. దైవం విత్తం శ్రోత్రేణహి తచ్చృణోతి, తత్ అంటే ఆ మంత్రాలు ఆ పారాయణం చేయడానికి చెప్పేవన్నీ కూడా నువ్వు చెవుల ద్వారానే కదా వింటున్నావు, కనుక శ్రోత్ర ఇంద్రియమే దైవ విత్తంగా భావించు అన్నారు. ఆత్మ ఏవ అస్య కర్మ, మరి ఇవన్నీ ఉన్నాయి, ఐదు విత్తాలు ఉన్నాయండి. ఇప్పుడు మానుష విత్తం ఉంది, దైవం విత్తం ఉన్నది, భార్య, వాక్, జాయ, యజమానుడు, నువ్వే యజమానివి. మొదట్లో చెప్పింది అదే కదా, మన ఏవ అస్య, నీకు మనస్సు ఉన్నది కదా, మనస్సే యజమాన, భార్య, నీ వాక్కు, ఈ ఐదు ఉన్నప్పుడు, పాంక్త ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, కర్మ చేయాలి. ఇప్పుడు ఆ కర్మ, ఈ శరీరమే కర్మ, ఈ శరీరమే కర్మ చేస్తున్నది కదా, ఇప్పుడు మామూలు కర్మలు కూడా శరీరమే కర్మ. ఆత్మ అంటే ఇక్కడ శరీరం అండి, అర్థం సచ్చిదానంద ఆత్మ కాదు, శరీరం అని అర్థం. అస్య కర్మ, ఏ కర్మ, యజ్ఞ యాగాదుల కర్మ. ఆత్మ, ఆత్మనాహి కర్మ కరోతి, తన శరీరం వల్లనే కదా కర్మ చేస్తాడు అంటున్నది ఉపనిషత్తు. స ఏష పాంత, ఇదే పాంతం, నీ మనస్సు, వాక్కు, కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా పాంతం, ప్రాణం మొత్తం ఐదు, మనస్సు, వాక్కు, ప్రాణం, చెవులు, కళ్ళు, చెవులు. పాంక్తం అంటే ఇక్కడ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మరి పాంక్తం ఇక్కడే ఉన్నది, ఈ పాంక్తం, ఆ పాంక్తం అంటే ఐదు. స ఏష పాంక్త యజ్ఞ, ఇదే యజ్ఞం. ఈ ఐదు ఎక్కడైతే ఉన్నాయో, ఈ శరీరమే కర్మ చేస్తున్నది కనుక ఇదే యజ్ఞం. యజ్ఞానికి పాంక్తం కావాలి, ఐదు కావాలి. ఇప్పుడు ఈ ఐదు ఉన్నాయా లేవా ఇక్కడ, కనుక యజ్ఞం చేయొచ్చా లేదా, ఇక్కడే చెయ్యాలి. ఎలా, ఒకటి కాదు, పాంక్త పశు, ఈ ఐదు పశువులో కూడా ఐదు ఉన్నాయి. పశువు కూడా మనసు ఏదో శబ్దం చేస్తుంది కదా, దానికి కళ్ళు చెవులు ఉన్నాయి కదా, దానికి ప్రాణం ఉంది కదా, అప్పుడు అది పాంక్తమే కదా. పశు పాంక్త, పురుష పాంక్త, పాంక్తమిదం సర్వం. ఈ ప్రపంచం అంతా పాంక్తమేనండి, పంచభూతాలతో చేయబడినది, ఇదంతా కూడా పాంక్తమే అని ఎవరైతే తెలుసుకుంటాడో, యత్ ఇదం కించ, ఏదేదైతే ఉన్నదో ఇవన్నీ కూడా పాంక్తమే అని తెలుసుకోవాలి మనిషి. మనకి ఎన్ని తెలియదో తెలుస్తుంది ఇప్పుడు మనకు, అవునా? తెలుసుకుంటే ఏమిటి, తదిదం సర్వం ఆప్నోతి, అతడు అన్నీ పొందుతాడు అంటున్నారు. ఆ వ్యక్తి అన్నిటినీ పొందుతాడు అన్నాడు. ఏవం వేద, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి అన్ని పొందినట్లే, అతృప్తి ఉండదు, పరిమితి ఉండదు, నాకన్నీ ఉన్నాయండి, నాకు దిగులే లేదని తెలుసుకుంటాడు. కనుక మనకు ఉన్నటువంటి ఈ శరీరం, కళ్ళు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎంత గొప్పవో మనకు తెలుసుకోవాలి. మనం ఇచ్చిన దాన్ని గొప్పదనం తెలుసుకోకుండా లేని దానికోసం మనిషి దిగులు పడుతుంటాడు. కనుక దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకో, దీన్ని ఉపయోగించుకో అని చెప్పి ఈ నాలుగవ ఖండం ఇంతటితో పూర్తయింది. పూర్తయితే దీని సందేశం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంత చదివామండి, పాంక్తం పాంక్తం అన్నారు. ఈ పాంక్తం అంటే ఐదని తెలుసుకున్నాము, ఇలా తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పి సందేశం ఏమిటి ఈ నాలుగవ ఖండంలో అనేది మనం ఈ నాలుగవ ఖండంలో 1.4 మంత్రంలో అహం బ్రహ్మాస్మి మహావాక్యం వచ్చింది. ఇప్పుడు 17 మంత్రాలతో 4వ ఖండం పూర్తి అయిపోయింది. ఈ 4వ ఖండం నుంచి మొదలుపెట్టాం మనం, అన్ని మంత్రాలు చదువుకుంటూ వస్తున్నాం. దీని సారాంశం ఏమిటంటే అహం బ్రహ్మాస్మి మహావాక్యం ఇక్కడ చెప్పబడింది. ముఖ్యమైనటువంటి మహావాక్యం ఇది. అంటే ఈ ఉపనిషత్తు మొత్తంలో ఈ అధ్యాయంలో 10వ మంత్రంలో అహం బ్రహ్మాస్మి వాక్యం వచ్చింది కనుక ఇది చాలా చాలా ముఖ్యమైనది అన్నారు. అక్కడ ఏం చెప్పబడిందంటే యోన్యాం దేవతముపాస్తే అన్యోసౌ అన్యోహమస్మీతి స వేద సహ దేవానాం పశువు అని చదివాం. ఎవరైతే తనను వేరుగా పరమాత్మను వేరుగా భావిస్తాడో, దేవుడు వేరు నేను వేరు అనుకుంటూనే ఉంటాడు ఎంతసేపటికి. అన్యాం దేవతముపాస్తే, దేవతలను ఉపాసించేవాడు, ఆ దేవత వేరు నేను వేరు అనుకునేవాడు, ఆ వ్యక్తి చాలా దురదృష్టవంతుడు అంటుంది శాస్త్రం. అంతేకాదు దేవతలకు పశువు అని కూడా చెప్పాం, వాడికి గాడిదలాగా గాడిదలన్నీ సేవ చేస్తుంటాయి యజమానికి. వీడు కూడా అంతే, ఆ దేవతలకి చేస్తూనే ఉండాలి, వాళ్ళకి వీడికి మోక్షం రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు, గుర్తుందా కదా. అందుకని ఆ మంత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పిన తర్వాత ఉపనిషత్తు చెప్తుంది, కన్సెషన్ ఇస్తుంది, నీకు అంత జ్ఞానం రావడం కష్టం అనుకుంటే ఆ దేవతలు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, నా నుంచి నేను పరమాత్మని సర్వాత్మని ఏకాత్మని అని చెప్పే జ్ఞానం నీకు రాకపోతే పోనీలే పర్వాలేదు, కన్సెషన్ ఇస్తుంది. ఏమిటా కన్సెషన్ అంటే ఉపాసన, ఉపనిషత్తు ఇచ్చేటటువంటి కన్సెషన్ ఇదే, ఉపాసన యోగం చేయి, పర్వాలేదులే దేవుణ్ణి వేరుగానే అనుకో. చూడండి, అసలు వేరుగా అనుకుంటే నీకు భయం పోదు, వేరుగా చూసినంతసేపు ద్వితీయాద్వై భయం భవతి. ఎప్పుడైనా రెండు, అందుకనే కదండి దేవుడు అంటే భయపడతారు అందరూ. చాలామందికి భయం దేవుడు అంటే, ఏంటి దేవుడు అంటే భయం ఎందుకండి అంటే, ఏమోనండి ఆయన అంటే నాకు చాలా భయం అని, శపిస్తాడేమో అని. ఉపనిషత్తు చెప్తుంది దేవుడు ఉన్నా కూడా నీకు భయపడుతున్నావు అంటే, దేవుడు అంటేనే భయపడుతున్నావు అంటే నువ్వు దేనిని చూసి భయపడవు ఇంకా చెప్పు. నాకు భయం అంటే బాగుంటుందండి, చాలా ఆనందం అంటారా, నాకు భయం ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అంటారు. భయం లేకుండా చేయండి స్వామిని, భయం భయం అది ఇష్టపడం ఎవరు. కానీ భయం ఎందుకు వస్తుంది తెలుసా, రెండవది ఉంటే నిజంగా అది ఉన్నది అనుకుంటే నీకు భయం ఉంటుంది. ద్వితీయాద్వై రెండవది నిజంగా ఉన్నది అని అనుకుంటాం వలన నీకు భయం వస్తున్నది అసలు. మరి రెండోది ఉన్నది కదండి అన్నాడు, అది నీ భ్రమ. అది నిజంగా ఉన్నదనుకోవడం నీ భ్రమ. నిజంగానే భ్రమ అంటారా ఇది? శాస్త్రం చెప్తున్నది భ్రమ అని ఇంకా నమ్మకపోతే ఎట్లా? శాస్త్రం మీద భక్తి ఉందా లేదా నీకు? కృష్ణుడు కూడా చెప్పాడు కదా, కృష్ణుడు అంటే భక్తి ఉన్నదా లేదా? దేవుడు చెప్పేది ఏంటండి, నీ అజ్ఞానమే నీకు భ్రమ కలిగిస్తున్నది అన్నది. మరి నీకు భక్తి ఉంటే ఆ మాట నమ్ముతావా లేదా? నమ్ముతావు కదా. కాదండి నాకు భ్రమ లేదన్నావంటే దేవుణ్ణి నమ్మనట్లే. నువ్వు వేరే రెండవ పదార్థం నిజంగా ఉన్నది అని అనుకున్నంత వరకు నీకు భయం ఉంటుంది. అలా నేను ఉన్నది అనుకోవడం నీకు భ్రమ, అజ్ఞానం వలన అలా అనుకుంటున్నావు. కనుక నువ్వు భ్రమ నుంచి అజ్ఞానం నుంచి బయటపడు. బయటపడితే ఆ రెండవది నిజంగా లేదు, అది ఊరికే కనిపిస్తున్నదే కానీ అది నన్నేమి చెయ్యలేదు అని తెలుసుకుంటావు. అర్థమైందే? భయం ఎట్లా పోతుంది లేకపోతే? ఏమండి ఇదంతా చాలా కష్టము. కష్టమైతే భయపడు, భయపడు. లేదండి భయం వద్దండి. భయం వద్దంటే మరి తెలుసుకోవాలి, తప్పదు. అంతేనంటారా? అంతే. వాడు ఎవడు చెప్పాట, గింజి తాగితే మీసం కాలకూడదు, తాగ మీసం తడవకూడదుట. అట్లంటే ఎట్ట కుదురుతుంది? తాగేటప్పుడు మీసం ఇంత ఉన్నప్పుడు మీసం తడుస్తుందా లేదా? అది తడవకూడదు గంజి తాగాలంటాడు. వాడు ఇంగ్లీష్లో చెప్తుంటారు, బ్రెడ్ కట్ చేయకూడదుట తినాలిట. ఎట్టా తింటావు? అది కట్ కాకూడదుట తినాలిట. ఏదో ఒకటి మనిషి అది చెయ్యాలి అంటే ఈ యొక్క అజ్ఞానాన్ని వదలాలి, భ్రమని వదలాలి. ఎలా పోతుందండి భ్రమ? గురువుగారు చేసే పని అదే కదా. నీకు భ్రమ పోవడానికే కదా గంటల తరబడి మాట్లాడుతున్నారు, సంవత్సరాల తరబడి. పాపం వాళ్ళు మాట్లాడుతున్నా కూడా మనం పాపం ఏందని మాట్లాడుతున్నారు, మాట్లాడని అనుకుంటా మనం. మన భ్రమ పోగొట్టడానికి వాళ్ళు అంత కష్టపడి గొంతు చించుకొని మాట్లాడుతుంటే శిష్యులు దయ చూడండి గురువు మీద. శిష్యులకి చాలా కంపాషన్. పాపం స్వామిని గారు గురువుగారు చాలాసేపు మాట్లాడుతున్నారు. మాట్లాడడం ఏమిటి అసలు? నీ భ్రమ పోగొట్టడానికి ఎంత కష్టపడుతున్నారు తెలుసా నీకు? అది తెలియడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అర్థమైందా? ఏదో మన పూర్వజన సుకృతం వల్ల గురువు కరుణతో మనకు చెప్తున్నారు, ఆ విషయం మనం తెలుసుకోవాలి. కనుక ఇలా ఉపాసనా యోగం ద్వారా భేదాన్ని అనుకో, పర్వాలేదు. దేవుణ్ణి భేదంగానే భావించి పూజ చెయ్యి, ఆయన వేరే నేను వేరే అని చెప్పి ధ్యానం చెయ్యి, అర్చన చెయ్యి, మంత్రాలు చదువు అంటుంది ఉపనిషత్తు. ఏం చేస్తుంది పాపం ఉపనిషత్తు కూడా? నువ్వు చెప్తే వినడం లేదు, నీ జ్ఞానం రావడం లేదు. ఎంతసేపటికి పో, పోయి ఆ ద్వైతంలోనే కూర్చో, కూర్చొని ఆయన వేరు నేను వేరని చెప్పి భజనలే పాడతావో, ధ్యానమే చేస్తావో, పూజలే చేస్తావో, అర్చనే చేస్తావో, అభిషేకమే చేస్తావో, ఆయన పాలతో గంధంతో ఆయన్ని తడిపేస్తావో, ఏమన్నా చేసుకోపో అంటుంది ఉపనిషత్తు. వదిలిపెట్టి కొంతకాలానికి ఎట్లాగైనా నీకు బుద్ధి పుట్టి వస్తావులే అని చెప్పి వదిలిపెడుతుంది. అందుకని అలా వదిలిపెడుతుంది ఉపనిషత్తు. కొంతకాలానికైనా మనకు సంస్కారం వస్తుందనే ఉద్దేశంతో. కనుక అద్వైత జ్ఞానం వచ్చిన తర్వాత ఏమండి అలాగే ఉపాసన చేస్తాను నేను, బాగుంది నాకు ఇట్లా చేస్తే అన్నారు. ఒకవేళ అద్వైత జ్ఞానం వచ్చేసింది అనుకోండి, అంతా బ్రహ్మమే, రెండవ వస్తువు నిజంగా లేదు అంటే ఏమన్నా అయిపోతానేమో నేను భయం జనానికి. అంతా ఏమీ కనపడకుండా పోతుందా అండి అన్నారు. అట్లా ఏం కాదు నాయన, అద్వైతం జ్ఞానం వచ్చినా కూడా ద్వైత అనుభవం ఉంటుంది. అద్వైతం బ్రహ్మ నేను అని తెలిసిన తర్వాత కూడా భర్త భర్తగానే కనపడతాడు. ముందుగానే చెప్పేస్తున్నా, ఎందుకంటే భయపడితే క్లాసుకు రాకుండా పోతారు. భార్య భార్యగానే కనపడుతుంది, మన ఇల్లు ఇల్లుగానే కనపడుతుంది, ఇడ్లీ ఇడ్లీగానే ఉంటాయి, చపాతీ చపాతీగానే ఉంటుంది. ఈ మాటలన్నీ వింటుంటే అద్వైతం బ్రహ్మ అసలు అంత ఏమి లేదంటే జనాన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు. శాస్త్రం చెప్తుంది నాయన భయపడవాకు, అద్వైత జ్ఞానం వచ్చినా కూడా వ్యావహారికంగా నీ డబ్బులు సెక్యూరిటీ డిపాజిట్లు అన్నీ అట్లాగే ఉంటాయి, బంగారం నగలు అన్నీ అట్లాగే ఉంటాయి, ఏం కావు. గ్యారంటీ ఇస్తానంటుంది. అసలు అవి పోవలసిన పని లేదు, వాటికి వాటిగా ఉంటూనే ఉంటాయి. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది హాయిగా ఉండొచ్చు, హాయిగా తినచ్చు, హాయిగా సినిమా చూడొచ్చు, సీరియలు చూడొచ్చు, నో ప్రాబ్లం. ఏమంటే అద్వైత జ్ఞానం వస్తే సీరియల్ లేకుండా పోతుందా అన్నాడు. ఏం పోదు, సీరియల్ 350 ఎపిసోడ్ చూడొచ్చు అంతేనంటారా? అవునండి, అంతే, ఏం ప్రాబ్లం లేదు. యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటాం, ఇట్లాగే ఉంటాం. కలరు మారదు, కాంప్లెక్షన్ మారదు, హైట్ మారదు, వెయిట్ మారదు అద్వైత జ్ఞానం వలన. అర్థమైందా? అద్వైత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా నేను బ్రహ్మస్వరూపాన్ని, రెండవది సత్యం లేదు అని తెలుసుకున్న తర్వాత కూడా ద్వైత అనుభవం, ద్వైత ప్రపంచం మనకు తెలుస్తూనే ఉంటుంది. మరి ఇంకెందుకండి జ్ఞానం అంటే? అద్వైత జ్ఞానం రాకముందు నువ్వు చూసిన ద్వైత ప్రపంచం భయాన్ని ఇస్తుండేది, నీకు భయాన్ని కలిగిస్తుంటుంది. అద్వైత జ్ఞానం వచ్చిన తర్వాత ద్వైత ప్రపంచం చూస్తున్నా కూడా, అత్తగారు అరుస్తున్నా కూడా, భర్త అరుస్తున్నా కూడా, పిల్లలు తిడుతున్నా కూడా మనకు బాధ ఉండదు. అది బాధ ఉండదా? అట్లా బాధ లేకుండా పోతే అప్పుడు మనం వెజిటబుల్స్లా అండి, వెజిటబుల్స్లాగా అయిపోతాం. అట్లా ఏం కాదు, వాళ్ళు బాధ పెడుతున్నా కూడా మనకు బాధ కలగదు, అంతటి మెచ్యూరిటీ వస్తుంది మైండ్లో. కావాలా వద్దా? ఇంతటి జ్ఞానాన్ని ఇస్తానంటే శాస్త్రం గురువు ఎంత పిచ్చి మూర్ఖుడైతే ఎంత పిచ్చివాడైతే వదులుకుంటాడండి, మీరే చెప్పండి. ఎంత మూర్ఖుడైతే ఇట్లాంటి జ్ఞానాన్ని వదులుకుంటాడు? శాస్త్రాన్ని రాకుండా వినకుండా ఉంటారు జనం. కనుక ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం వస్తుంది. ఎక్కడో ఏదో పాపం అడ్డుపడుతుంటే తప్ప వాళ్ళని శాస్త్రానికి రాకుండా అది అడ్డం పెడుతూ ఉంటుంది. అర్థమైందా? గురువు గారు ఎంత శాస్త్రంతో ఎంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటో అర్థమైందా? ఇప్పుడు ఆయనంత ధనవంతులు మరొకటి లేరు. ఏం ధనం? జ్ఞానధనం, విద్యాధనం. కనుక విద్యాధనం సర్వధనాత్ ప్రధానం అన్నారు. విద్యాధనం లేనివాడు ఎంత ధనం ఉన్నా దరిద్రుడే, ఎంత ధనం ఉన్నా కూడా దిగులు పడుతూనే ఉంటాడు. కనపడుతుంది కదా, చూస్తున్నాం కదా లోకంలో. సన్యాసం తీసుకొని అన్నీ వదిలిపెట్టుకొని ఇల్లు వాకిలి లేకుండా, నేను నా వాళ్ళు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు లేకుండా ఎవండి చిరునవ్వుతో ఉంటున్నాడంటే ఏదో కారణం ఉండి ఉండాలి కదా. అది విద్యాధనం, జ్ఞానధనం. కనుక ఇవన్నీ ఉన్నా కూడా మనకు ఆనందం లేదే, అవి లేకుండానే వీళ్ళు ఆనందంగా ఉన్నారే అని అయినా చూసేనా నేర్చుకోవద్దు జనం? చూసి కూడా నేర్చుకోరు కొంతమంది. కొంతమంది వివేకులు అయితే చూసేనే నేర్చుకుంటారు. కనుక ఈ ధనం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, ఈ మనుషులు సంబంధాలు ఉంటే ఉండండి, లేకపోతే లేదు, నాకు మాత్రం విద్యాధనం కావాలని చెప్పి వస్తారు తెలివిగల్లలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, తెలివిగల్ల వాళ్ళు అని చెప్పుకోనా? పాపం వస్తున్నారు కదా క్లాసుకి. ఇప్పుడు అర్థమైందా? యహ ఏవం వేద, ఈ విధంగా తెలుసుకున్నవాడు సర్వమాప్నోతి, అన్ని పొందినట్లే. ఆత్మగా నేను పొందనిది ఏమిటండి చెప్పండి? అహంకారము మిథ్య, ఆత్మ సత్యం. నేను ఆత్మనై ఉన్నాను కనుక ఇప్పుడు నాకు దిగులు చింత ఉన్నది అంటావా? ఉన్నది అనుకోవడం భ్రమ. ఏమండి ఇది, ఎట్లా అండి అర్థమవుతుందంటే? గురువే శరణం, శాస్త్రమే శరణం. అలా శాస్త్రంలో మునిగిపోతే మనకు తెలుస్తుంది. ఇంతటితో ఏమిటి, 4వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 4వ ఖండం అయిపోయింది. చాలా ముఖ్యమైన ఖండం. అర్థమైందే? తర్వాత 5వ ఖండం చివరిగా ఒక మాట చెప్పేసి పూర్తి చేస్తాను. అంతా బ్రహ్మమే అంటున్నారు మీరు, ఇదంతా కనపడేదంతా సత్యం కాదంటున్నారు, అప్పుడప్పుడు మాకు అనుమానం వస్తుందండి అని అంటే మళ్ళీ మళ్ళీ మన ఎగ్జాంపుల్కి వెళ్ళాలి మనం. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి గుర్తు చేసేసి ఐదవ ఖండానికి వెళతాం. ఏమిటి ఆ ఎగ్జాంపుల్? చెప్పిందే చెప్తాను. బంగారం ఆభరణాలు, ఆభరణాలు అనేకం కనపడుతున్నాయి. ఉంగరం, గొలుసు, రకరకాలైనటువంటి రింగులు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నా కూడా మనం చూస్తున్నది ఒక్కటే. ఏంటది? ఒకటే బంగారం. అది అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? రెండు లేనిది అద్వైతం అని అర్థం. ఇప్పుడు ఈ ఆభరణాలు బంగారం విషయంలో ఈ విషయానికి వస్తే, మీరు అన్ని ఆభరణాలు చూస్తున్నప్పటికీ కూడా నిజంగా ఆభరణం ఉన్నదా బంగారం కాకుండా? మీరు రింగు చూస్తున్నా, గాజులు చూస్తున్నా, గొలుసు చూస్తున్నా, దేన్ని చూస్తున్నారు? బంగారాన్నే చూస్తున్నారు. మీరు చూసే ఈ రింగులు, గొలుసులు, గాజులు, దిద్దులు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నా కూడా అవన్నీ నిజమా? కాదు కదా. ఒకటి, రెండు, మూడు, నాలుగు రకాల ఆభరణాలన్నీ ద్వైతం అంటాం. అనేక రకాలు కనపడితే ద్వైతం. ఒకటి రెండుకు మించి, రెండుకు మించే కదండి ఇవన్నీ, ద్వైతమే కదా. ఈ ద్వైతాన్ని చూస్తున్నా కూడా ఇది బంగారమే అని మనకు తెలుసా లేదా? తెలుసు. బంగారం అని తెలిసిన తర్వాత కూడా మీకు గాజులు గాజులే కనపడుతున్నాయా లేదా? గొలుసు గొలుసుగానే కనపడుతున్నదా లేదా? దిద్దులు దిద్దులుగానే కనపడుతున్నాయా లేదా? ఎప్పుడు? బంగారం అని తెలిసిన తర్వాత కూడా. ఏమండి, బంగారం అని తెలిసిన తర్వాత నాకు అద్వైతం ఒక్కటే తెలుస్తున్నది, ఇప్పుడు ఆభరణాలు తెలియడం లేదు అంటున్నారా? అమ్మో, రింగు రింగు డబ్బాలో పెడతారు కరెక్ట్గా, గొలుసు గొలుసు డబ్బాలో పెడతారు కరెక్ట్గా, గాజులు పెట్టుకోవడానికి ఒక సపరేట్ డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో పెడతారు. ఎంత జ్ఞానం! ఆ పెట్టేటప్పుడు గాజుల మీద ప్రేమ మీకు, దిద్దుల మీద ప్రేమ, గొలుసు మీద ప్రేమ, బంగారం మీద ప్రేమ? ఏమండి స్వామిని, ఈ విషయం తెలీదా మీకు? నాకు తెలీదు. మీకు తెలుసో లేదో అని చెప్పి వెరిఫై చేసుకుందామని. అవన్నీ విడివిడిగా పెడుతున్నా, విడివిడిగా చూస్తున్నా, విడివిడిగా అలంకరించుకుంటున్నా కూడా ఒకటి వేలుకి, ఒకటి మెడలో, ఒకటి చెయ్యికి, ఒకటి తలకి, ఒకటి కాలికి, ఒకటి నడుముకి, ఒక ఇంత తిరిగితేటలుగా ఎట్లా పెట్టుకుంటున్నారు? పెట్టుకునేటప్పుడు అన్నీ అద్వైతం. ఒకటి ఏంటది? బంగారం. ద్వైతం ఏమిటి? రకరకాలు రకరకాలుగా పెట్టుకున్నా కూడా జ్ఞానం లోపల ఏమిటి? బంగారమే. ఏమండి, ఈ ఇంత విషయం తెలిసినప్పుడు ఆత్మ విషయంలో మాత్రం ఎందుకు మనం తప్పు చేస్తాం? ఆత్మే, ఒక్క ఆత్మ భర్తగా, భార్యగా, పిల్లలుగా, ఇల్లుగా, గురువుగా, వస్తువులుగా, అన్ని ఒక్క ఆత్మే అన్ని రకాలుగా కనపడుతోంది. అర్థమైందా? బంగారం ఆభరణాలు బాగా అర్థమైందండి. ఇది కొంచెం కష్టంగా. కష్టమేం కాదు, శాస్త్రం చక్కగా చదువుకుంటే ఇది బోధపడుతుంది. బంగారం ఆభరణాలు తెలుసుకుంటే ప్రయోజనం ఏం లేదు, పెద్దగా మనం పొందేది ఏం లేదు. కానీ ఈ విషయం తెలుసుకుంటే పరమ సుఖాన్ని మనం, ఆనందాన్ని అనుభవిస్తాం. దుఃఖం లేనటువంటి జీవితం, అది ఈ యొక్క సారం, ఈ యొక్క ఖండం యొక్క సారం. నాలుగవ ఖండం 1వ అధ్యాయంలో దాని సారం అది. అహం బ్రహ్మ అస్మి. అహం అంటే ఏమిటి? ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇది పంచభూతాలతో చేయబడినటువంటిది. దీన్ని నడిపించేది ఆత్మ చైతన్యం, నేను బ్రహ్మస్వరూపాన్ని, జడమైన మాంసపిండాన్ని నేను నడిపిస్తున్నాను, చేతనం చేశాను దీన్ని. ఈ మాంసపిండం చేతనం అయినప్పుడు ఈ మాంసపిండం నేను అనుకుంటున్నాను, నేను అజ్ఞానంతో నడిపిస్తున్న వాడిని నేనని నేను మర్చిపోయి ఇది నేననుకొని దీనికి ఉన్న అవలక్షణాలన్నీ నా అవలక్షణాలు అనుకొని. అవలక్షణాలంటే ఏమిటి? ముసలితనం, వ్యాధి, కోపం, తాపం, ఈర్ష, అసూయ, భయం, ఇవన్నీ దీని లక్షణాలు, మనసు లక్షణాలు. ఆ లక్షణాలన్నీ నా మీద వేసుకొని పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్ర పోయినప్పుడు హాయిగా ఉందండి, నిద్ర లేవంగానే ఏమైంది? ఐడెంటిటీ, దేహ అభిమాన, మన అభిమాన, గృహ అభిమాన, పిల్లలు అభిమాన. ఎందుకు? సరిగ్గా చదవక శాస్త్రం అర్థం చేసుకోకుండా వినకుండా ఏదో చెప్తుంటారులే ఉపన్యాసం, ఆవిడకి ఏం పని ఉందనుకుంటుంటారు. నాకే, నేను చెప్పుకుంటున్నా నాకు ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు ఆనందమే, ఆనందో బ్రహ్మ. నా ఆనందంతో పాలు పంచుకొని కలుస్తారా, కలవండి, లేకపోతే నా పాటికి నేను చెప్పుకుంటూ పోతాను, నాకేంటి? అర్థమైందా? ఇప్పుడు నాలుగో ఖండం అయిపోయింది ఇంతటితో. సరే, ఈ 1వ అధ్యాయంలో 4వ ఖండంలో కూడా 7 నుంచి 10వ మంత్రం వరకు చాలా ముఖ్యమైన మంత్రాలు. 7, 8, 9, 10 మంత్రాలు చాలా ముఖ్యమైనవి. మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, అక్కడే ఈ మహావాక్యం ఇవన్నీ వస్తాయి. 1వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఇప్పుడు 4వ ఖండంలో 7, 8, 9, 10 మంత్రాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు 5వ ఖండంలో ఖండం అంతా చెప్పను, 6వ ఖండం కూడా చెప్పను. ఈరోజు 5వ ఖండం, 6వ ఖండం ఏంటి, 5వ ఖండమే సారాంశం వచ్చేవారమే. సమయం అయిపోయింది. 5వ ఖండానికి 6వ ఖండానికి సారాంశం చెప్తాను. చాలా ముఖ్యమైన సారాంశం, ముఖ్యమైన ఖండాలే, అయినప్పటికీ కూడా చాలా టెక్నికల్ అదంతా కూడా, అకాడమిక్గా ఉంటాయి, కొంచెం కష్టం అనిపిస్తుంది, అందుకని సారాంశం చెప్తాను వచ్చేవారం. అది వింటే అద్భుతం, అద్భుతం వినడానికి వచ్చేవారం వరకు వెయిట్ చేయాలి. సరే, ఇంతటితో 4వ ఖండం అయిపోయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.